ఓం శాంతి. మురళీ డేట్ 16/1/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మనం ఎటువంటి కర్మలు చేస్తామో దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది. నేను ఫలితాన్ని ఆశించటం లేదు అన్న, తప్పకుండా ఫలితం లభిస్తుంది. నిష్కామ సేవ ఒక్క బాబా మాత్రమే చేస్తారు. బాబా చేసిన సేవకు ఎటువంటి కోరిక లేదు, ఎటువంటి ఫలము ఉండదు. మన ఈ క్లాసు చాలా అద్భుతమైంది. ఇక్కడ చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూర్చొని నేర్చుకుంటూ ఉంటారు. ఒక్కరోజొస్తుంది ఇక్కడ సాధారణమైనటువంటి వాళ్ళు, సాధువులు కూడా వచ్చి కూర్చొని నేర్చుకునే రోజు. ఇక్కడ చెయ్యాల్సిన శ్రమంతా ఒకటే, యోగ. స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే ఆత్మకు శరీరానికి నేచర్ క్యూర్ అవుతుంది. ఈ స్మృతి చెయ్యాలి అంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞాన ఆధారంతోనే యోగం చెయ్యగలుగుతాం. యోగంతోనే ఆత్మ శరీరానికి మంచి ఆరోగ్యం. ఇదే నేచర్ క్యూర్. ఈ వినాశనం కూడా శుభకార్యమే, కాబట్టి భయపడకూడదు. బాబా ఎవరు? కళ్యాణకారి. ఎప్పుడూ కళ్యాణ కార్యమే చేస్తారు. ఈ స్మృతితో సదా సంతోషంగా ఉండండి. సతోప్రధానంగా స్వచ్ఛమైన బంగారంగా ఈ పదవిని పొందాలి. ఉన్నత పదవి పొందాలి అన్న ఒకే ఒక తపన, చింత సదా ఉండాలి. బాబా మనకు రోజు ఆత్మకి భోజనం పెడతారు. ఈ ఆత్మిక భోజనాన్ని నెమర వేస్తూ ఉండాలి. ఈ సంగమ సమయంలో శ్రేష్ఠ ఆత్మలమైన మనం చేసే ప్రతి కర్మ కల్పం మొత్తానికి ఒక విధానంగా తయారవుతుంది. అంటే మనమెవరిమి? ఒక విధానాన్ని రచయించే రచయితలు. ఇది గుర్తుంచుకుని ప్రతి కర్మ చెయ్యాలి. మనం ఏ పని చేస్తే కల్పం మొత్తం ఇదే పద్ధతి తయారవుతుంది. ఇది గుర్తుంటే నిర్లక్ష్యం స్వతహాగా తొలగిపోతుంది. ఎవర మనందర విధాన రచయితలం, బాధ్యత ఉన్న ఆత్మలం. ఈ నిశ్చయంతో ప్రతి పని చెయ్యాలి. అప్పుడు యథార్థ విధితో చేసిన ప్రతి కర్మకు సంపూర్ణ సిద్ధి లభిస్తుంది. సర్వశక్తివంతుడైన బాబా తోడుగా ఉంటే మాయ ఎలా అయిపోతుంది? కాగితపు పులిలాగా అయిపోతుంది. ఎవరిని తోడించుకుంటే? సర్వశక్తివంతుడైన బాబాని తోడించుకుంటే ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా కాగితపు పులిలాగా అయిపోతుంది. ఎవర మనం? సంపూర్ణ సిద్ధి స్వరూప ఆత్మల. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీరు ఏ కర్మలు చేసినా వాటికి ఫలం తప్పకుండా లభిస్తుంది. నిష్కామ సేవను కేవలం ఒక్క బాబా మాత్రమే చేస్తారు. ప్రశ్న: ఈ క్లాసు చాలా అద్భుతమైనది, అది ఎలా? ఇక్కడ చెయ్యవలసిన ముఖ్యమైన శ్రమ ఏంటి? జవాబు, చిన్నపిల్లలు వృద్ధులు కూడా కలిసి కూర్చునే క్లాసు ఇది ఒక్కటే. ఈ క్లాసు ఎంత అద్భుతమైనదంటే ఇక్కడ అహల్యలు, నడుము వంగిపోయిన వారు, సాధువులు కూడా ఇక్కడికి వచ్చి కూర్చునే రోజు వస్తుంది. ఇక్కడ చెయ్యవలసిన ముఖ్యమైన శ్రమ స్మృతి. స్మృతి ద్వారానే ఆత్మ మరియు శరీరం యొక్క నేచర్ క్యూర్ జరుగుతుంది. కానీ స్మృతి కోసం కూడా జ్ఞానం కావాలి. పాట, రాత్రి ప్రయాణించే బాటసారి అలసిపోకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు దీని అర్థాన్ని కూడా వివరిస్తారు. గీత లేక శాస్త్రాలు మొదలైనవి తయారు చేసే వారికి వీటి అర్థం తెలియదు. ఇదే ఆశ్చర్యం. ప్రతి విషయపు అనర్థాన్నే వారు వెలికి తీస్తారు. ఆత్మిక తండ్రి ఎవరైతే జ్ఞాన సాగరునిగా, పతిత పావనుడిగా ఉన్నారో వారే కూర్చొని దీని అర్థాన్ని తెలియచేస్తారు. రాజయోగాన్ని కూడా బాబానే నేర్పిస్తారు. ఇప్పుడు మళ్లీ రాజాది రాజులుగా తయారు చేస్తున్నారు. ఇతర ఏ స్కూల్లోనూ మేము మళ్లీ బ్యారిస్టర్గా అవుతాము అని అనరు. మరలా అన్న పదాన్ని వాడటం ఎవరికీ రాదు. మేము 5000 సంవత్సరాల క్రితం వలె మళ్లీ అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నాము అని మీరంటారు. ఈ వినాశనం కూడా మళ్లీ తప్పకుండా జరగనున్నది. ఎన్నో పెద్ద పెద్ద బాంబులను తయారు చేస్తూ ఉంటారు. ఎంతో శక్తివంతమైనవి తయారు చేస్తారు. వాటిని దాచుకునేందుకైతే తయారు చెయ్యరు కదా. ఈ వినాశనం కూడా శుభకార్యం కోసమే కదా. పిల్లలైన మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఇది కళ్యాణకారి యుద్ధం. బాబా కళ్యాణం కోసమే వచ్చారు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపనను, శంకరుని ద్వారా వినాశనపు కర్తవ్యాన్ని చేయిస్తారు అని కూడా అంటారు. ఈ బాంబులు మొదలైనవన్నీ వినాశనం కోసమే ఉన్నాయి. వీటికన్నా పెద్దవి ఇంకేమీ లేవు. అలాగే వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. వాటిని ఈశ్వరీయ వైపరీత్యాలు అని అనరు. ఈ ప్రాకృతిక ఆపదలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. ఎన్నో పెద్ద పెద్ద బాంబులను తయారు చేస్తూ ఉంటారు. మేము నగరాలనే అంతం చేసేస్తాము అని అంటారు. జపాన్ యుద్ధంలో ఏ బాంబులనైతే ప్రయోగించారో అవి చాలా చిన్నవి. ఇప్పుడైతే ఇంకా ఎంతో పెద్ద పెద్ద బాంబులను తయారు చేశారు. ఎప్పుడైతే ఎక్కువ కష్టాలలో చిక్కుకుపోతారో, ఎప్పుడైతే ఇక సహించలేరో అప్పుడిక బాంబులను మొదలు పెడతారు. ఎంతగా నష్టం వాటిల్లుతుంది. వారు కూడా ట్రయల్ చేసి చూస్తున్నారు. కోటాను కోట్లు అందుకు ఖర్చు పెడతారు. అవి తయారు చేసేవారి జీతాలు కూడా ఎంతో ఉంటాయి. కావున పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. పాత ప్రపంచమే వినాశనమవుతుంది. పిల్లలైన మీరు కొత్త ప్రపంచం కోసం పురుషార్థం చేస్తున్నారు. పాత ప్రపంచం తప్పకుండా అంతమవ్వనున్నదని వివేకం కూడా చెప్తుంది. కలియుగంలో ఏముంటుందో, సత్యుగంలో ఏమి ఉంటుందో పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. సత్యుగంలో ఇంతమంది మనుషులు ఉండరు అని మీకు తెలుసు. కావున వీటన్నిటి వినాశనం జరుగుతుంది. ఈ ప్రాకృతిక ఆపదలు కల్ప పూర్వం కూడా జరిగాయి. పాత ప్రపంచం తప్పకుండా అంతమవ్వవలసిందే. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతూ వచ్చాయి. కాని అవి స్వల్ప రీతిలోనే జరుగుతున్నాయి. ఇప్పుడిక ఈ పాత ప్రపంచం మొత్తం అంతమవ్వనున్నది. పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఆత్మిక పిల్లలమైన మనం పరంపిత పరమాత్మ కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ వినాశనం మీకోసమే జరుగుతుంది. అరుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది అన్న గాయనం ఉంది. గీతలో కొన్ని విషయాలు ఉన్నాయి, వాటి అర్థం చాలా బాగుంది. కాని అది ఎవరు అర్థం చేసుకోరు. వారు శాంతిని కోరుకుంటూ ఉంటారు. త్వరగా వినాశనం జరిగితే మేము వెళ్లి సుఖవంతులుగా అవుతాము అని మీరంటారు. ఎప్పుడైతే సతోప్రధానులుగా అవుతారో అప్పుడే సుఖవంతులుగా అవుతారు అని బాబా అంటారు. బాబా అనేక రకాలైన పాయింట్లను చెప్తూ ఉంటారు. అవి కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటాయి, కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటాయి. వృద్ధ మాతలు మేము శివ బాబాను స్మృతి చెయ్యాలి, అదే చాలు అని భావిస్తారు. బుద్ధి జడజడి భూతమైపోయింది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని వారి కోసం అర్థం చేయించబడుతుంది. అయినా వారసత్వాన్నైతే పొందుతారు, తోడుగా ఉంటారు. ప్రదర్శనీలోకి అందరూ వస్తారు. అజామిల్ వంటి పాపాత్మలు, గణికులు మొదలైన వారందరి ఉద్ధరణ జరగనున్నది. పాకి వారు కూడా మంచి బట్టలు వేసుకుని వచ్చేస్తారు. గాంధీజీ అంటరాని వారిని కూడా ఫ్రీ చేసేశారు. వారు కలిసి భోజనం కూడా చేస్తారు. బాబా అయితే అవరోధించారు. వీరి ఉద్ధరణను కూడా చెయ్యవలసిందేనని భావిస్తారు. వారు చేసే పనులతో ఎటువంటి సంబంధము లేదు. దీనిలో మొత్తం ఆధారమంతా బాబాతో బుద్ధి యోగాన్ని జోడించటంలోనే ఉంది. బాబాని స్మృతి చెయ్యాలి. నేను అంటరాని వాడిని అని ఆత్మనే అంటంది. మనం సతోప్రధానులైన దేవీ దేవతలుగా ఉండేవారిమి అని ఇప్పుడు మనం భావిస్తాము. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ చివరిలోకొచ్చి పతితులుగా అయ్యాము. ఇప్పుడు మళ్లీ ఆత్మనైన నేను పావనంగా అవ్వాలి. సింధు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ఆటవిక జాతి స్త్రీ వచ్చేది. తాను సాక్షాత్కారంలోకి వెళ్లేది అని మీకు తెలుసు. తాను పరిగెత్తుకుంటూ వచ్చి కలుసుకునేది. తనలో కూడా ఆత్మనే ఉంది కదా అని అర్థం చేయించబడుతుంది. తన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఆత్మకు ఉన్నది కదా. తనకు జ్ఞానం తీసుకోనివ్వము అని తన ఇంటి వారు చెప్పారు. కాని మా వంశంలో గొడవ జరిగిపోతుంది అని వారన్నారు. భయంతో తనను తీసుకువెళ్ళిపోయారు. మీ దగ్గర కూడా వస్తారు. మీరు ఎవరిని కాదు అనటానికి వీల్లేదు. అబలలు, గణికులు, ఆటవికులు, సాధువులు అందరి ఉద్ధరణ చేస్తారు అన్న గాయనం కూడా ఉంది. సాధువుల నుండి బోయవారి వరకు అందరినీ ఉద్ధరిస్తారు. బోయవారి రేగి పళ్లను తిన్నట్లుగా గాయనమున్నది. ప్రసాదాన్నైతే అంగీకరిస్తారు కదా. పవిత్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ జ్ఞానంలో చురుకైన వారిగా అయిపోతే ఆ వ్యాపారం నుండి విడిపించవచ్చు కూడా. ఈ సేవకు అర్హులుగా అయిపోతే బంధన ముక్తులుగా అయిపోండి అని చెప్పబడుతుంది. సేవాదారులను ఆ వ్యాపారుల నుండి విడిపించటంలో నష్టమేమీ ఉండదు. యజ్ఞ సేవ చెయ్యటం ద్వారా కూడా ఎంతో ప్రాప్తి కలుగుతుంది. అనేకుల కళ్యాణం చేస్తారు. దిన ప్రతిదినం ప్రదర్శిని సేవ ఎంతో వృద్ధి జరుగుతుంది. బాబా బ్యాడ్జీలను కూడా తయారు చేయిస్తూ ఉంటారు. ఎక్కడకు వెళ్లినా ఈ విషయంపై అర్థం చేయించాలి. వీరు తండ్రి, వీరు దాదా. ఇది తండ్రి వారసత్వం. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని ఇప్పుడు బాబా అంటారు. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని గీతలో కూడా ఉంది. కేవలం అందులో నా పేరుని తీసేసి పిల్లల పేరుని పెట్టేశారు. రాధాకృష్ణులకు పరస్పరం ఏ సంబంధం ఉందో భారతవాసులకు కూడా తెలియదు. వారి వివాహము మొదలైన చరిత్ర గురించి ఏమీ తెలియచెయ్యరు. ఇరువురు వేరువేరు రాజధానీలకు చెందినవారు. ఈ విషయాలను బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. శివ భగవాను వాచ అన్న విషయాన్ని అర్థం చేసుకుని వారు అది ఇతరులకు చెప్పినట్లయితే వారిని అందరూ తరిమేస్తారు. నీవు ఇది ఎక్కడ నుండి నేర్చుకున్నావు, ఆ గురువు ఎవరు అని అడుగుతారు. బీకేలు చెప్పారు అని అంటే గొడవ చేస్తారు. ఈ గురువుల రాజ్యాలే అంతమైపోతాయి. అలా ఎందరో వస్తారు. లిఖిత పూర్వకంగా కూడా వ్రాసి ఇస్తారు, అయినా మళ్లీ వెళ్ళిపోతారు. బాబా పిల్లలకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. ఎవరికైనా పిల్లలు లేకపోతే సంతానాన్ని ఇవ్వమని భగవంతుణ్ణి కోరుకుంటారు. సంతానం కలిగితే తనకెంతో మంచి పాలనను ఇస్తారు, చదివిస్తారు, మళ్లీ ఎదిగాక నీ వ్యాపారం చేసుకో అని అంటారు. తండ్రి పిల్లలకు పాలన ఇచ్చి వారిని అర్హులుగా తయారు చేస్తారు. మరి తండ్రి పిల్లలకు సేవకుడు కదా. ఈ తండ్రి అయితే పిల్లల సేవను చేసి తన తోడుగా తీసుకొని వెళతాడు. కొడుకు తన కాళ్లపైన తాను నిలబడి తన వ్యాపారంలో నిమగ్నమయ్యి మళ్లీ మనం వృద్ధులమైతే మన సేవను చేస్తాడు అని వారు భావిస్తారు. ఈ తండ్రి అయితే అలాంటి సేవను కోరుకోరు. వీరు నిష్కామమైన వారు. ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు మమ్మల్ని సంభాళించటం పిల్లల బాధ్యత అని లౌకిక తండ్రి భావిస్తాడు. ఈ కామనను ఉంచుకుంటాడు. ఈ తండ్రి అయితే నేను నిష్కామ సేవ చేస్తాను, నేను రాజ్యాన్ని చెయ్యను అని అంటారు. నేను ఎంత నిష్కాముడిని, ఇంకా మిగిలిన వారు ఏం చేసినా వారికి దాని ఫలం తప్పకుండా లభిస్తుంది. వీరైతే అందరికీ తండ్రి. నేను పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాన్నిస్తాను అని వీరంటారు. మీరు ఎంతటి ఉన్నత పదవిని పొందుతారు. నేనైతే కేవలం బ్రహ్మాండానికి అధిపతిగా అవుతాను. మీరు కూడా అలా అవుతారు. కాని వీరు రాజ్యాన్ని పొందారు మరియు పోగొట్టుకుంటారు. నేను రాజ్యాన్ని పొందను, అలాగే పోగొట్టుకోను. నాకు డ్రామాలో ఈ పాత్ర ఉంది. పిల్లలైన మీరు సుఖ వారసత్వాన్ని పొందటానికి పురుషార్థం చేస్తారు. మిగిలిన వారంతా కేవలం శాంతిని కోరుకుంటారు. సుఖం కాకిరెట్టతో సమానమైనది అని ఆ గురువులంటారు. కావున వారు శాంతినే కోరుకుంటారు. వారు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. వారికి సుఖం గురించి తెలియనే తెలియదు. శాంతి మరియు సుఖ వారసత్వం ఇచ్చేవాడిని నేనొక్కడినే అని బాబా అర్థం చేయిస్తారు. సత్యత్రేతాయుగాలలో గురువులు ఉండరు. అక్కడ రావణుడే ఉండడు. అది ఈశ్వరీయ రాజ్యం. ఈ డ్రామా రచింపబడి ఉంది. ఈ విషయాలు ఇంకా ఎవరి బుద్ధిలోనూ కూర్చోవు. కావున పిల్లలు బాగా ధారణ చేసి ఉన్నత పదవిని పొందాలి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మొత్తం ప్రపంచ రాజధాని స్థాపన అవుతుందని మీకు తెలుసు. కావున మీరు సంగమ యుగంలో ఉన్నారు. మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు. వారైతే కల్పం ఆయువునే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. వారు ఘోర అంధకారంలో ఉన్నట్లే కదా. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు అన్న గాయనం కూడా ఉంది. పాండవుల విజయమే గానం చెయ్యబడుతుంది. మీరు బ్రాహ్మణులు, యజ్ఞాన్ని బ్రాహ్మణులే రచిస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద అనంతమైన భారీ ఈశ్వరీయ రుద్ర యజ్ఞం. ఆ హద్దులోని యజ్ఞాలు అనేక రకాలుగా ఉంటాయి. ఈ రుద్ర యజ్ఞం ఒకేసారి జరుగుతుంది. సత్యత్రేతాయుగాలలో మళ్లీ ఇంకా ఏ యజ్ఞం ఉండదు, ఎందుకంటే అక్కడ ఎటువంటి ఆపదలు మొదలైన వాటి విషయం ఉండదు. అవన్నీ హద్దు యజ్ఞాలు. ఇది అనంతమైన యజ్ఞం. ఇది అనంతమైన తండ్రితో రచింపబడిన యజ్ఞం. ఇందులో అనంతమైన ఆహుతులు వేయబడతాయి. మళ్లీ అర్ధకల్పం ఇంకా ఎటువంటి యజ్ఞము ఉండదు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. రావణ రాజ్యం ప్రారంభమవ్వటంతో ఇవన్నీ ప్రారంభమవుతాయి. అనంతమైన యజ్ఞం ఒకేసారి జరుగుతుంది. అందులో ఈ పాత ప్రపంచం, పాత సృష్టి అంతా స్వాహ అయిపోతుంది. ఇది అనంతమైన రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇందులో ముఖ్యమైనవి జ్ఞానము మరియు యోగం యొక్క విషయాలు. యోగం అనగా స్మృతి. స్మృతి అన్న పదం చాలా మధురమైనది. యోగం అన్న పదం సామాన్యమైపోయింది. యోగం అర్థాన్ని ఎవరు అర్థం చేసుకోరు. యోగం అనగా తండ్రిని స్మృతి చెయ్యటము అని మీరు అర్థం చేయించవచ్చు. బాబా, మీరు మాకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు అని అంటారు. బాబా, మీరు మరలా వచ్చారు, మేము మిమ్మల్ని మర్చిపోయాము. మీరు మాకు రాజ్య అధికారాన్నిచ్చారు, ఇప్పుడు మరలా వచ్చి కలుసుకున్నారు. ఇప్పుడు మేము ఇక మీ శ్రీమత్తంపై తప్పకుండా నడుస్తాము అని ఆత్మ అంటుంది. ఇలా ఇలా లోపల మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. బాబా, మీరు మాకు చాలా మంచి మార్గాన్ని చూపిస్తున్నారు. మేము మిమ్మల్ని కల్పకల్పము మర్చిపోయాము అని అంటారు. ఇప్పుడు బాబా మరలా తప్పులు లేని వారిగా తయారు చేస్తారు. కావున ఇప్పుడు వారినొక్కరినే స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే వారసత్వం లభిస్తుంది. నేను ఎప్పుడైతే సన్ముఖంగా వస్తానో అప్పుడు మీకు అర్థం చేయిస్తాను. అప్పటి వరకు నీవు దుఃఖహర్తవు, సుఖకర్తవు అంటూ మహిమ చేస్తూ ఉంటారు. మహిమను గానం చేస్తారు, కాని ఆత్మల గురించి తెలియదు, పరమాత్మ గురించి తెలియదు. ఇంత చిన్న బిందువులో అవినాశి పాత్ర రచింపబడి ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది కూడా బాబా అర్థం చేయిస్తారు. వారిని పరంపిత పరమాత్మ అనగా పరమ ఆత్మ అని అంటారు. అంతేకాని నేను చాలా పెద్ద అఖండ సూర్యునులాగా ఉండను. నేను టీచర్ వలె చదివిస్తూ ఉంటాను. ఎంతమంది పిల్లలున్నారు! ఇది ఎంత అద్భుతమైన క్లాసో చూడండి. ఇందులో ఎవరెవరు చదువుతారో చూడండి. అబలలు, వృద్ధులు, సాధువులు మొదలైన వారు కూడా ఒక్కరోజు వచ్చి కూర్చుంటారు. కొండ జాతి వారు, చిన్న పిల్లలు మొదలైన వారందరూ కూడా కూర్చున్నారు. ఇటువంటి స్కూలును ఎప్పుడైనా చూశారా? ఆ స్కూల్ అయితే 14-15 సంవత్సరాలుంటుంది. ఇదైతే 50-60 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇందులో స్మృతి శ్రమ ఎంతో ఉంది. ఈ స్మృతియే సమయం తీసుకుంటుంది. స్మృతి యొక్క పురుషార్థాన్ని చెయ్యటం కూడా జ్ఞానమే కదా. స్మృతికి కూడా జ్ఞానముంది. చక్రాన్ని అర్థం చేయించేందుకు కూడా జ్ఞానముంది. సహజమైన సత్యమైన ప్రకృతి వైద్యము అని దీనినే అంటారు. మీ ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది. అక్కడ శరీరపు ప్రకృతి వైద్యం ఉంటుంది. ఇది ఆత్మకు వైద్యం. ఆత్మలోనే మలినాలు కలిశాయి. స్వచ్ఛమైన బంగారంతో స్వచ్ఛమైన నగలు తయారవుతాయి. ఇప్పుడు శివ్ బాబా సన్ముఖంగా వచ్చారని పిల్లలకు తెలుసు. పిల్లలు తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. ఈ తీరం నుండి అవతల తీరంలోకి వెళ్ళాలి. తండ్రిని, వారసత్వాన్ని మరియు ఇంటిని కూడా స్మృతి చెయ్యండి. అది మధురమైన నిశ్శబ్ద ధామం. అశాంతి వలననే దుఃఖం కలుగుతుంది. శాంతితో సుఖం లభిస్తుంది. సత్యగంలో సుఖము, శాంతి, సంపద అన్నీ ఉంటాయి. అక్కడ యుద్ధాలు, పోట్లాటలు మొదలైన వాటి విషయమే ఉండదు. మేము సతోప్రధానులుగా స్వచ్ఛమైన బంగారంగా అవ్వాలి అన్న చింతనే పిల్లలకు ఉండాలి. స్వచ్ఛమైన బంగారంలాగా అవ్వాలి. అప్పుడే ఉన్నత పదవి పొందుతాము. ఈ ఆత్మిక భోజనం లభిస్తుంది. ఈరోజు ఏ ముఖ్యమైన పాయింట్లను విన్నాము అని దీనిని మళ్లీ నెమరవేయాలి. యాత్రలు రెండు రకాలైనవి. ఒకటి ఆత్మిక యాత్ర, రెండవది దైహిక యాత్ర. ఇది కూడా అర్థం చేయించబడింది. ఈ ఆత్మిక యాత్రయే ఉపయోగపడుతుంది. భగవాను వాచ మన్మనాభవ. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ వినాశనం కూడా శుభ కార్యం కోసమే జరుగుతుంది, కావున భయపడకూడదు. కళ్యాణకారి బాబా సదా కళ్యాణ కార్యాన్ని చేయిస్తారు అన్న ఈ స్మృతి ద్వారా సదా సంతోషంలో ఉండాలి. రెండో పాయింట్, సతోప్రధానమైన స్వచ్ఛమైన బంగారంగా అయ్యి ఉన్నత పదవిని పొందాలి అన్న ఒక్క చింతనే సదా ఉంచుకోవాలి. ఆత్మిక భోజనం ఏదైతే లభిస్తుందో దానిని నెమరవేయాలి. వరదానం, స్వయాన్ని బాధ్యతాయుతంగా భావిస్తూ ప్రతి కర్మను యథార్థ రీతితో చేసే సంపూర్ణ సిద్ధి స్వరూప భవ. ఈ సమయంలో సంగమయుగపు శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క ప్రతి కర్మ మొత్తం కల్పం కోసం విధానంగా అయిపోతుంది. కావున స్వయాన్ని విధానపు రచయితగా భావిస్తూ ప్రతి కర్మను చెయ్యండి. దీని ద్వారా నిర్లక్ష్యం స్వతహాగా సమాప్తమైపోతుంది. సంగమయుగంలో మనం విధాన రచయితలం, బాధ్యతాయుతమైన ఆత్మల. ఈ నిశ్చయంతో ప్రతి కర్మను చేసినట్లయితే యథార్థ విధి ద్వారా చేసిన కర్మల సంపూర్ణ సిద్ధి తప్పకుండా లభించి తీరుతుంది. స్లోగన్ సర్వశక్తివంతుడైన బాబా తోడుగా ఉన్నట్లయితే మాయా పేపర్ టైగర్లా అయిపోతుంది. అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవనముక్త స్థితిని అనుభవం చేసుకోండి. సదా జీవనముక్తులుగా ఉండేందుకు సహజ సాధన నేను మరియు నా బాబా. ఎందుకంటే నాది నాది అన్నదే బంధనం. నా బాబా అని అనుకున్నప్పుడు నావి అన్నవన్నీ సమాప్తమైపోతాయి. ఒక్క నాదిలో నావి నావి అవన్నీ సమాప్తమైపోయినట్లయితే బంధనముక్తులుగా అయిపోతారు. కనుక బ్రాహ్మణులమైన మేము జీవన్ముక్త ఆత్మలము అన్న దానిని గుర్తుంచుకోవాలి. ఓం శాంతి.